गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः।
మానవ జాతి యొక్క చరిత్రలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పును గమనించుకోవాలి అంటే మొట్టమొదట ఆధ్యాత్మికతకి, మనం జీవిస్తున్నటువంటి విధానానికి ఉన్నటువంటి సంబంధం తెలియాలి మనకి. మొట్టమొదట మనకి తెలియాల్సింది ఏంటి అంటే మనం చేస్తున్నటువంటిది ఆధ్యాత్మికత కాదు. మీరు గాయత్రి మంత్ర జపం చేసినా, యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా, 10 మందికి తిండి పెట్టినా, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకున్నా, ఇదేది కూడా ఆధ్యాత్మికత కాదు, మానవత్వము మాత్రమే. మనిషిలాగా జీవించటాన్ని ఆధ్యాత్మికత అనేటటువంటి మూర్ఖమైనటువంటి ఊహలో జీవిస్తున్నాం మనం. ఒక మంచి మానవుడిగా జీవించటాన్ని స్పిరిచువలిజం అనుకుంటున్నాం మనం. మరి స్పిరిచువలిజం గురించి మనకి ఎలా అవగాహన అవుతుంది, ఏమి చేస్తే తెలుస్తుంది, అంటే ఏమి చేయకుండా ఉంటే తెలుస్తుంది అని ఋషులు మహాత్ములు జవాబిస్తున్నారు. మరి ఏమి చేయకుండా ఉంటూ అన్నీ చేయటం అనేటటువంటిది ఎలా చేస్తాము అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలని, అది ఎవరు చెప్పలేం మనం. నువ్వు అన్నీ చేస్తూ ఉండాలి కానీ ఏమీ చేయకుండా ఉండాలి. కానీ కోరికల పరంపర యొక్క వేగము ఉన్నటువంటి వాడు ఆధ్యాత్మికత జోలికి రాకుండా ఉండటం ఇంకా మంచిది. ఎందుకంటే ఖచ్చితంగా వాడు బోర్లా పడతాడు, మూతిపళ్ళు రాలుతాయి, ఒళ్ళు చేతులు హూన అవుతాయి. ఖచ్చితంగా రాబోయేటటువంటి మార్పుని మీరు గమనించుకోండి. చాలా సీరియస్గా, చాలా జాగ్రత్తగా దీన్ని మీరు అర్థం చేసుకోవటమే కాకుండా ఇతరులకు కూడా చెప్పాలి. మీరు కోరికలు ఉన్నటువంటి వ్యక్తి, భౌతిక జగత్తులో నాకు ఇది కావాలి అది కావాలి అనుకునేటటువంటి వ్యక్తి ఆధ్యాత్మికత అనే ముసుగు తీసేసుకోవాలి. నేను అడుక్కోవటానికి వచ్చాను, నేను ప్రార్థించటానికి వచ్చాను అంతే తప్ప నేను భగవంతుడి యొక్క భక్తుడిని అనేటటువంటి వాడు ముసుగు తీయకపోతే చాలా కఠోరమైనటువంటి పరిస్థితులలో ఆ ముసుగు మీ మొహం మీద నుంచి తొలగించబడతాయి. అది ముందు మనకి అవగాహన అవ్వాలి. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. అది చాలా తీవ్రమైనటువంటి మార్పులు సూక్ష్మ జగత్తులో వస్తున్నాయి కనుకే బాహ్య జగత్తులో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అది మీ వల్ల, మీకు చేతగానితనం వల్ల, కోపాల వల్ల, తాపాల వల్ల, టెర్రరిస్ట్ వల్ల రావటము లేదు. ప్రకృతి ఒక నిర్ణయానికి వచ్చింది. దాని గురించి 5000 సంవత్సరాల నుంచి గురువుగారు 1980 నుంచి చెప్తూ వచ్చారు. మీరు రెడీగా ఉండకపోతే మీకు అర్థమయ్యేటటువంటి భాషలో చెప్తుంది అది. ఆ భాష అర్థమవకపోతే మనం చేయగలిగేది ఏమీ లేదు, అది వేరే విషయం. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో ముఖ్యంగా సప్తఋషి ఆశ్రమం యొక్క జీవిత విధానం ఏమిటి అంటే భౌతికమైనటువంటి, వ్యక్తిగతమైనటువంటి, శారీరకమైనటువంటి, కోరికల పరమైనటువంటి, మానసిక పరమైనటువంటి హద్దులు ఏర్పడాలి. దాని గురించి మనం ఏం మాట్లాడుకోం, ఆకలిస్తుంది భోంచేస్తాం, కోపం వచ్చింది తిట్టేస్తాం. ఇంకా మరి ఏం చేయాలి? అవుతే కరిష్యే వచనం తవ. మరి ఏం చేయాలి మాస్టరు? మీకు అది అర్థం కానంత వరకు ఇంకా మీరు స్పిరిచువలిజం గురించి మాటెత్తకండి, నోరెత్తకండి. మీ లోపల నుంచి అంత ప్రేరణ ఏదైనా వచ్చి మీరు చేయగలిగితే ఓకే, చేయలేకపోతే మాత్రము అది ఖచ్చితంగా ఆధ్యాత్మికత మాత్రము కాదు. అంత ప్రేరణ నాకు వచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది? నేను చెప్పాను కదా, మీకు తెలియలేదు అంటే అంత ప్రేరణ రాలేదని అర్థం. ఇంకా దాని గురించి చర్చలు మాత్రం అనవసరం. ఈ డివైడింగ్ లైన్ చాలా స్పష్టంగా గీసుకోండి. అంత ప్రేరణతో పనిచేయగలిగేటటువంటి వ్యక్తుల సమూహం. నీకొక అంత ప్రేరణ, నాకొక అంత ప్రేరణ రాదు. అంత ప్రేరణ ఎప్పుడు వచ్చినా అందరికీ ఒకటే వస్తుంది. మీ యొక్క రంగు అద్దాల వల్ల అంత ప్రేరణ రూపు మారుతూ ఉంటుంది. ఆ రంగు అద్దాల వల్లే ఈ గందరగోళం అంతా జరుగుతోంది ప్రపంచంలో. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మొత్తం గందరగోళం, అయోధ్య ఇష్యూ దగ్గర నుంచి, తాలిబాన్ ఇష్యూ నుంచి, క్రిస్టియన్ ఇష్యూ దగ్గర నుంచి, జాతి మత కుల లింగ భేదాలు అన్నీ కూడా కేవలము అందరిలోంచి ప్రస్ఫుటించేటటువంటి ఆ జీవిత విధానాన్ని రంగు అద్దాలలో చూడటం వల్ల ఏర్పడుతోంది. ఆ రంగు అద్దాలు పోగొట్టుకోవాలి, ఆ కళ్ళజోళ్లు బదులు కొట్టుకోవాలి, ఆ కళ్ళజోళ్లు విసిరి పారేయాలి. విసిరి పారేయలేరు. విసిరి పారేసేంత వరకు ప్రకృతి ఆగగలదు. క్షిపాం మజస్రం మశుభాన్ ఆసురీష్వే వయోనిషు, విసిరి పారేస్తాను ఆసురికమైనటువంటి ప్రపంచంలోకి అని చెప్పాడు కృష్ణుడు మహాభారతంలోనే. చేత అలా విసిరేయించుకుని అలా పడ్డాక కళ్ళజోళ్లు బదలగొట్టుకుంటారా? మీ అంతటి మీరు కళ్ళజోళ్లు తీసి పక్కన పెట్టేస్తారా? మీకు అది అవగాహన అవ్వాలి. అది అర్థం అవటం లేదు అంటే కళ్ళజోడు తీసి పక్కన పెట్టడానికి మేము ఇష్టపడటం లేదు అని అర్థం. అంతే, అంతకంటే ఇంకేం లేదండి. కళ్ళజోడు తీసి పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్గా అన్నీ అర్థం అవుతాయి. అర్థం అవటం లేదు అంటే నేను కళ్ళజోడు తీసి పక్కన పెట్టను అని అంటున్నావు. నువ్వు అనకపోతే ప్రకృతి ఏం ఆగదు. ఎప్పుడో అప్పుడు మీ కళ్ళజోడిని తీసి పారేస్తుంది అది. కానీ జంతువుల యొక్క కళ్ళజోడు తీసేటటువంటి బాధ్యత ప్రకృతికి లేదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత సరే, ప్రకృతి ఎప్పుడైతే నా కళ్ళజోడిని తీసేస్తానో అప్పుడే అవుతుంది అంటే ఇంకా మీ కళ్ళజోడు తీయబడదు ఎప్పటికీ కూడా. అది మీ నిర్ణయమే ఉండాలి. అది మీరు నిర్ణయం చేసుకుని దానికి తగినటువంటి త్యాగము కానీ, దానికి తగినటువంటి శ్రమ కానీ, దానికి తగినటువంటి ప్రయత్నాలు కానీ మీరు చూపిస్తూ ఉంటేనే అది ఏదైనా సహకరించడానికి ట్రై చేస్తుంది తప్ప దానంతటా అది తీస్తుంది అని మాత్రం అనుకోకండి. దానంతటా అది చేయదలుచుకున్నది ప్రకృతి యొక్క నియమానుసారము కోట్ల కోట్ల సంవత్సరాలలో జరిగేదేదో జరుగుతుంది. మానవీయ జగత్తులో ఉన్నటువంటి ఈ విద్య అంతా కూడా పరిణామ క్రమాన్ని తన సొంత చేతులలోకి తీసుకునేటటువంటి వాళ్లకి మాత్రమే. జంతువులలాగా జీవించేటటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. 5 రకాలైనటువంటి మనుష్యులు మాత్రమే జంతు శ్రేణిలో ఉన్నప్పటికీ కూడా గురువుల దృష్టిలో మనుషులుగా లెక్క వేయబడతారు. వాళ్ళకి గాయత్రి మంత్రం తెలియకపోవచ్చు, వాళ్ళకి యోగాసనాలు తెలియకపోవచ్చు, వాళ్ళకి సిద్ధి సాయిబాబా తెలియకపోవచ్చు, వాళ్ళకి శివుడు పార్వతి గురించి తెలియకపోవచ్చు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ వాడు ఖచ్చితంగా ప్రకృతి దృష్టిలో జంతు స్థాయి నుంచి మానవ స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తి, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. నేను బిజినెస్ చేస్తున్నాను మాస్టారు, ఫ్లాప్ అవుతోంది నాతో అన్నవాడు వాడు మళ్ళా జంతువే. రెండవడవుడు సక్సెస్ఫుల్ సైంటిస్ట్. ఇప్పుడున్నటువంటి సైన్స్ చదువుతున్నటువంటి విద్యార్థులు మాత్రం కాదు, సక్సెస్ఫుల్ సైంటిస్ట్ అంటే ఏంటి? ప్రకృతి నియమాన్ని నిజంగా అర్థం చేసుకుని ప్రకృతి నియమాలను అవగాహన చేసుకునేటటువంటి వ్యక్తి, వాణ్ణి కూడా ప్రకృతి జంతు స్థాయి నుంచి మానవ స్థాయికి వచ్చింది అని గుర్తిస్తుంది. మూడవది, పొలిటీషియన్. ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా రాత్రి పగలు అవస్థపడి వాళ్లకి చేతనైనటువంటి పనులు వాళ్ళు చేస్తున్నారు. జంతు స్థాయిలో ఉన్నటువంటి మనిషి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ కూర్చుంటాడు. మాట్లాడటం వచ్చింది కనుక చిలక పలుకులు వెళ్ళవేస్తూ ఆదర్శాల గురించి మాట్లాడుకుంటూ చేయవలసినటువంటి పనులు చేయకుండా ఉండేటటువంటి వ్యక్తుల్ని ప్రకృతి జంతువుగానే ట్రీట్ చేస్తుంది. ప్రకృతి జంతువుగా ట్రీట్ చేస్తుంది అంటేలో నా ఉద్దేశం మీకు అర్థం ఏంటుంది, మీరు ఏ శ్రేణిలోకి వస్తారో మిమ్మల్ని మీరు వేసుకోండి. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యానా, సక్సెస్ఫుల్ పొలిటీషియనా, సక్సెస్ఫుల్ సైంటిస్టా, ఇంకోడున్నాడు సక్సెస్ఫుల్ రైటర్. నీకు తగినటువంటి, నీకు అవగాహన అయినటువంటి విషయాలను అక్షర రూపంలో కాగితం మీద పెట్టి ఇంకొకళ్ళ వరకు చేరవేయగలుగుతున్నావా? అది రైటా తప్ప నావెల్స్ రాస్తున్నావా? దాని గురించి ప్రకృతి పట్టుకోదించారంటే నీకు రైటింగ్ టాలెంట్ కనుక ఉండి నీ భావాలను కనుక నువ్వు ఇతరులకి చెప్పగలగటం మొదలెడితే ఎప్పుడో అప్పుడు నీ ఆ యొక్క టాలెంట్ని సర్వజనీయమైనటువంటి ఉపయోగాలకు అది ఉపయోగించుకోగలదు. ఆ టాలెంట్ ఉందా లేదా అది మళ్ళా మీరు క్వశ్చన్ చేసుకోవాలి. అది ఇవంతా కాకుండా ఐదో రకమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అభినేత. ఈ ఐదుగురు ఈ నాలుగు రోల్స్ వేసేయగలడు వాడు, చాలా బాగా నటించగలడు, చాలా బాగా. ఒక్కొక్కసారి ఆ నటనే కరెక్ట్ అనుకుని వాళ్ళకి మనం నీరాజనాలు పలుకుతూ ఉంటాం. ఎన్టీ రామారావుకి పలికినటువంటి నీరాజనము, సినిమా యాక్టర్స్ పలుకుతున్నటువంటి నీరాజనము వాళ్ళ యొక్క గొప్పతనం కాదు. అది వాళ్ళు ప్లే చేసినటువంటి రోల్స్ ని అంత బాగా వాళ్ళు ప్లే చేయగలిగారు. అది కూడా చాలా సవ్యమైనటువంటి జీవితమే. ఆ నటించేది ఏదో వాడు యోగి యొక్క నటన మొదలెట్టాడు అనుకోండి, ఖచ్చితంగా వాడు సక్సెస్ఫుల్ అయిపోతాడు. ఈ ఐదు రకాలైనటువంటి వ్యక్తిత్వాలు తప్ప మిగతా మానవ సమాజం అంతా కూడా ప్రకృతి దృష్టిలో క్రిమి కీటకాల కంటే ఎక్కువ కాదు. ముందు ఆ అవగాహన వస్తే తప్ప ఆధ్యాత్మిక జగత్తులో మనం ముందుకు వెళ్ళలేము. ఏ శ్రేణి, ఏదో ఒక శ్రేణిలో మీరు పడాలి. బిజినెస్ మ్యాన్ లో అయినా పడాలి, వైజ్ఞానికుడిగా అయినా పడాలి, రాజనీతిజ్ఞుడిగా అయినా పడాలి, రైటర్గా అయినా మీరు పడాలి, లేకపోతే ఈ నాలుగింటిని కలిపి నటించగలిగేటటువంటి వ్యక్తిగా అయినా నీవు ఉండాలి. ఇక్కడ తరతమ భేదాలుంటాయి. పెద్ద రైటరు కాకపోవచ్చు నువ్వు, ఉత్తరాలైనా రాయగలవా? నీ యొక్క భావనను స్పష్టంగా ఇంకోళ్ళకి చెప్పగలవా? చాలా మంది మనం నిత్య జీవితంలో మాట్లాడేటటువంటి మాటలు చూసుకోండి, గబుక్కుని మాట్లాడమంటే మాట్లాడలేరు. ఏం మాట్లాడమంటావు మాస్టరు అంటారు. అంటే ఏంటి, మీ యొక్క వాక్కి, మీ యొక్క భావాలకు రూపకల్పన చేసేటటువంటి శక్తి లేదు. అంచేత మీ యొక్క వాక్కి జంతువులు పలికేటటువంటి భవభవులకి ఏమీ తేడా లేదు. ముందు మానవ జాతి దీన్ని అర్థం చేసుకోవాలి. అది అన్ఫార్చునేట్ ఏంటి అంటే కలిసి మెలిసి జీవించగలిగితే మనం మానవులు అనుకోలేనటువంటి భ్రమలోంచి మీరు బయటపడాలి. చీమలు కలిసి బతుకుతాయి, పక్షులు కలిసి బతుకుతాయి, గొర్రెలు కలిసి బతుకుతాయి. కేవలము మాట్లాడగలిగి కలిసి బతకటం వల్ల మనము చాలా ఎక్కువ స్థాయిలో జంతువుల కంటే ఉన్నాము అనేటటువంటి భ్రమ మనం ముందు పోగొట్టుకోవాలి. అది చాలా భయంకరమైనటువంటి భ్రమ వల్ల మొత్తము ప్రపంచాన్ని సర్వనాశనం చేసేటటువంటి స్థితికి మనం తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు దానికోసం ఇదంతా చెప్పబడేది. ఇలాంటి భ్రమకి లోనేటటువంటి వ్యక్తి, ఈ భూమి అంతా తన కోసమే ఏర్పడింది అనేటటువంటి భ్రమలో జీవిస్తున్నటువంటి వ్యక్తి వల్ల ఇంత గందరగోళం జరుగుతుంది. కృతజ్ఞత రాహిత్యం ఉన్నటువంటి మనిషి, కృతజ్ఞుడైనటువంటి మనిషి ఏ భూమి మీద అయితే జీవిస్తున్నాడో, ఏ భూమాత యొక్క ఆహారం వల్ల జీవిస్తున్నాడో దాన్నే సర్వనాశనం చేసేటటువంటి స్థితికి తీసుకొచ్చి కూడా ఇంకా నా వల్ల అది ఆ స్థితికి వచ్చింది అనేటటువంటిది ఇంకా అవగాహన కావటం లే. అది ఎంత నీచమైనటువంటి బతుకో ముందు మనం అర్థం చేసుకోవాలి. ఇంకా నీ యొక్క గొడవలే, నీ పెళ్ళం గొడవలే, నీ పిల్లల భవిష్యత్తులే, ఇంత చేస్తే ఆ చదువు చదివి ఏం బతకరు వాళ్ళు, చెప్పలేము రేపు ఏం బతుకుతారు వాళ్ళు. ఈ వాతావరణ కాలుష్యం ఎక్కువైపోయి న్యూక్లియర్ వార్ కంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో బతికి రావచ్చు మనము మన పిల్లలు. అయినా కూడా వాతావరణ కాలుష్యాన్ని కరెక్ట్ చేయడానికి మేము ఏ విధమైనటువంటి ప్రయత్నము చెయ్యము. అసలు చెయ్యాలనిపించకపోవటం ఉందే, అది మన యొక్క జంతు స్థాయిని తెలుపుతోంది. ముందు ఇది అవగాహన అవ్వాలి మనకి, తర్వాత ఆధ్యాత్మిక సాధనలు, తర్వాత అశ్వమేధ యజ్ఞాలు, తర్వాత మిగతా అన్ని చేసుకుందాం. ముందు అసలు ఇది అర్థం అవుతోందా మనకి? కొంపలు అంటూ పోతూ ఉంటే నిశ్చింతగా ఎలా కూర్చోగలుగుతున్నారు మీరు? నిప్పంటుకుపోతే ఏమీ చేయలేం, కానీ పరిగెడతాం కదా. మనమేం చేయలేము, నిప్పంటుకుపోతే ఏం చేయగలం? నిప్పంటుకుంటూ ఉంటే ఏం చేశారు? వరల్డ్ ట్రేడ్ సెంటర్ పడిపోతూ ఉంటే మనుషులు నిశ్చింతగా కూర్చుని నా పెళ్ళానికి ఏమవుతుంది, నా కొడుక్కి ఏమవుతుంది, నా కొడుకు ఏం చదువుతాడు, నా కొడుకు ఇంజనీరింగ్ సీట్ వస్తుందా రాదా, నా కూతురికి పెళ్ళి అవుతుందా అంటే అదా కూర్చున్నారు అదా చేశారు వాళ్ళు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పడిపోతూ ఉంటే ఏం చేశారు వాళ్ళు? మరి మనం ఏం చేస్తున్నాం? అంటే అవగాహన అవటం లే, అసలు ఏం జరగబోతోందో, ఏం జరుగుతోందో. మరి దీనికోసం ఏం చేయాలి? మనం ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్న ఎప్పుడు వస్తుందంటే మీకు మంట ఎక్కుతే. మంట ఎక్కనంత వరకు ఏం చేయాలి అనే ప్రశ్నే రాదు, కేవలము ఒక మాటల గారిడి అన్నమాట. అది పక్కవాడికి దెబ్బ తగిలితే వెళ్ళి చూసి రావాలి మాస్టరు, మా వాడికి ఏదో యాక్సిడెంట్ అయిందిటా అంటాడు. వాడు వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు? డాక్టర్ గడ్డు తగులుతాడు, వాడి పెళ్ళం పిల్లలు గడ్డు తగులుతాడు, వాడికి సర్వీస్ చేస్తున్న వాడికి గడ్డు తగులుతాడు. గంటలు గంటలు అక్కడ కూర్చుని ఇంతకీ ఎలా అయింది యాక్సిడెంట్, ఎలా పడ్డావయ్యా నువ్వు, ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వేసే చెప్పదంటూ ప్రశ్నలు. అంటే దాన్ని దేనికి వెళ్తున్నాం మనం? ఏమంటారు దాన్ని? పరామర్శకి వెళ్తున్నాం. పరామర్శ కాదు మనం ఇక్కడ చేస్తున్నటువంటిది. ఈ ప్రపంచం యొక్క పరిస్థితిని చూసి గగ్గోలెత్తినటువంటి గురువులు ఇచ్చిన పిలుపుని అందుకోగలిగినటువంటి వ్యక్తులుగా మనం మారగలమా? ఇక్కడ నీ స్వంత ప్రయత్నాలు, నీ స్వంత కోరికల గురించి నేను మాట్లాడటం లేదు. కనీసం ఆ మానవత్వం అయినా ఉన్నదా? ఋషి పరంపర, గురు పరంపర ఒక పిలుపు ఇస్తోంది. అంటే ఉండు నా కూతురు పెళ్ళయ్యాక చూస్తాను, ఉండు నాకు ఉద్యోగం అయ్యాక చూస్తాను, ఉండు నాకు ప్రమోషన్ వచ్చాక చూస్తాను. మీకు అంత అర్థమైందనమాట గురువుల యొక్క పిలుపు. మరొకటి ఏం చేసేయాలి? ఉద్యోగం మానేసి వచ్చేసేదా? ఎక్కడికి వస్తావు ఉద్యోగం మానేసి? వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు ఏంటో తెలిస్తే, వాళ్ళు ఏం చేయమంటున్నారో కనుక తెలిస్తే మనకి ఉద్యోగాలు అవి మానేయాల్సినటువంటి పరిస్థితులు ఏం రావు. ఆ ఉద్యోగమే వారి యొక్క ప్రణాళికకి అనుగుణ్యంగా మీరు మార్చుకోవచ్చు. ముందు దీన్ని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. గురువు చెప్పింది మీకు అర్థం అవటం లేదు అంటే అర్థం ఏంటి అంటే మీరు వినదలుచుకోలేదు అనే తప్ప అర్థం కాని భాషలో చెప్పరు గురువులు ఎప్పుడూ కూడా. ప్రశ్నే లేదు అసలు. అది నీ యొక్క భూత భవిష్య వర్తమానాలు తెలుసున్నటువంటి వ్యక్తి, నీ అంతరాళము తెలుసున్నటువంటి వ్యక్తి, నిన్ను నీకంటే బాగా తెలుసున్నటువంటి వ్యక్తి నీకు స్పష్టంగా నీకు ఏమి చెయ్యాలో చెప్పలేకపోయాడు అంటే ఏంటో అర్థమైందా? అంటే ఏంటనమాట, మనకి ఆయన చెప్పింది చెయ్యాలని లేదు. ఇది అర్థమైపోతే వాళ్ళు ఏం చెప్పారో మీకు అర్థమైపోతుంది. ముందు ఎవరు చెప్పింది మీకు అర్థం అవటం లేదు అని అంటున్నారో ముందు ఆ మూర్ఖత్వం నుంచి బయటపడండి. సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సంపూర్ణ సృష్టిని తారుమారు చేయగలిగినటువంటి ఒక వ్యక్తి ఏమి చెప్తున్నాడో మీకు అర్థం కాకపోతే దాని అర్థం ఏమిటి? ఒక జంతువుకి మనం ఏం చెప్తున్నామో అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? జంతువు కనుక. గురువులు మనకి ఏమి చెప్తున్నారో మనకి ఎందుకు అర్థం కావటం లేదు అంటే ఖచ్చితంగా మనము శిష్యోదర పరాయణులమే, అంతకంటే ఎక్కువ బుర్ర మనకి లేదు. జంతువులు ఎలాగైతే కడుపుకి సెక్స్కి జీవిస్తున్నాయో అంతకంటే ఎక్కువ మనం జీవించటం లేదు, కనుక మనకి అర్థం కావటం లేదు. మరి అర్థం కాకపోతే ఏం చేయాలి? దీనికంటే ఎత్తుకు ఎదగండి మీరు. కనీసము మిలిటరీలో జీవిస్తున్నటువంటి, మిలిటరీలో మన కోసం యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తి మనకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి వాడు కాదు, మనకంటే ఎక్కువ చదువుకున్నటువంటి వాడు కాదు. కనీసము వాడికి ఒకటి ఉంది, నాకు తిండి పెడుతున్నటువంటి గవర్నమెంట్కి నేను చేయగలిగింది చేస్తాను. వాడే హీరో కాదు, వాడేమీ సర్వసంగ పరిత్యాగి కానే కాదు. వాడు మనకంటే బలహీనుడైనటువంటి వ్యక్తి, కానీ వాడికి ఒక చిన్న బాధ్యత ఉంది. నేను తిండి తిన్నానే, నేను తిన్నటువంటి ఆ తిండికి నేను న్యాయం చేకూర్చాలి అని వాడు దెబ్బలాడతాడు. వాడు తెలీదా వెళ్తే చచ్చిపోతానని వాడికి తెలుసు కదా. వాడికి అలాంటి వ్యక్తులకు ఉన్నపాటి సాహసము కానీ అలాంటి వ్యక్తులకు ఉన్నపాటి ధైర్యం కూడా మనకి లేదు. అంటే వాళ్ళకంటే హీనమైనటువంటి బతుకు బతుకుతున్నాం మనం. పేరేం చెప్పుకుంటున్నాం మనం? గురువు యొక్క శిష్యులము, ఫలానా గురువు. అర్థం చేసుకోండి వాళ్ళు ఏం చెప్తున్నారు. ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, అలాంటి పరిస్థితుల్లోనే నువ్వు చేయగలిగేటటువంటి పనినే గురువులు చేయిస్తారు అని నీకు అర్థమైనా, గురువులు ఏమి చేయిస్తున్నారు నా చేత అని తెలియనటువంటి పరిస్థితుల్లో ఇన్ని వేల జన్మలు గురు పరంపరలో ఉన్నప్పటికీ కూడా మనకి ఎందుకు అర్థం కాలేదు అనేటటువంటి ప్రశ్న మళ్ళీ మళ్ళీ మీరు వేసుకోవాలి. అవగాహన అవటం లేదు మీకు. అవగాహన అవుతే ఎలా ఉండాలి? బ్యాంకులో ఎంప్లాయ్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంత బిజీగా పనిచేస్తాడు, కాలేజీలో లెక్చర్లు వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు. సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ ఏదైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి వర్కర్ కి రెస్ట్ ఉండదు. సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ అవుతే, గవర్నమెంట్ హ్యాండిల్డ్ ఇండస్ట్రీ అవుతే మనం ఏం చేయలేము. గవర్నమెంట్ ఎంప్లాయీస్ హ్యాండిల్ చేస్తున్నటువంటి ఇండస్ట్రీ అవుతే ఇలాగే ఉంటుంది. కానీ అంచేత గురు ప్రణాళికకి అనుగుణ్యంగా మీరు జీవిస్తున్నారు అంటే మీకు ఊపిరి చలుపుకోవటానికి టైం ఉండదు. ఆశ్రమానికి వచ్చాక నాకు కనిపించేదంటే మీకు టైం తప్ప ఇంకేం లేదు, షీర్ వేస్ట్ ఆఫ్ టైం. ఇంకా ఇంటి దగ్గర ఉంటే మీరు ఇంకా మంచి పనులు చేసేవాళ్ళేమో అని నా ఇది. ఏం చేస్తున్నారు నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు? ఏం చేయాలో తెలియటం లేదు మాస్టరు. ఎలా తెలుస్తుంది మీకు? గురువు ఏం చెప్పాడు ఎప్పుడైనా చదివితేగా, పోనీ చెప్పినటువంటి మాటలు మీరు విని అర్థం చేసుకుంటేగా. ఖచ్చితంగా మీకు ఎప్పుడు అర్థమైనట్టు లెక్క అంటే మీకు పడిపోవాలి, మీరు అలసిపోయి. కావలసినంత టైం ఉంది. ఎంత టైం ఉంటుంది అంటే చెప్పిన దానినే మళ్ళీ మళ్ళీ చెప్పే టైం నాకు ఉంది, అదే వినే టైం మీకు ఉంది. పురుష సూక్త మంత్రాలు సస్వరముగా చెప్తూ దానిని మీరు నేర్చుకోండి. కనీసము ఇక్కడ అష్టోత్తర శతనామ పూజ జరుగుతున్నప్పుడు అలా జరగాలి అని చెప్పానేమో, మరి చెప్పలేదేమో నాకు తెలియదు. చెప్పలేదు అనుకుంటాను, లేకపోతే మీరు చేసేసి ఉండేవాళ్ళు. మీరు ఏది చెప్పారు ఎందుకు చేయలేదు అంటే ఏం చెప్పమంటారని మీరు మాస్టర్ ముందు టేప్ చేయండి సస్వరంగా. దాని తర్వాత సాయినామము ఆవాహనము ఏదో చెప్పాను కదా. ఈ ఆశ్రమం యొక్క భవిష్యత్తు మీ వల్ల ఏమవుతుంది మీరు ఊహించుకోండి. చెప్పగలిగేదేం లేదు, నేను మళ్ళీ అదే చెప్తాను. ఏం చెప్పండి, కానీ ఒక విషయంలో మాత్రం మీ యొక్క కర్తవ్య పరాయణత నాకు చాలా ఆనందం. ఏంటంటే మీరు ఇలాగే ఉండండి, మీరు మళ్ళీ నా చేత ఇదే చెప్పించుకోండి. దానివల్ల లాభం ఏంటంటే నేను మళ్ళీ కొత్త విషయాలు ప్రిపేర్ కావక్కర్లేదు. మళ్ళీ అదే చెప్తాను. ఏముంది పురుష సూక్త మంత్రాలు, శ్రీ సూక్త మంత్రాలు, మంత్ర పుష్పము నోటికి రావాలి అని అక్కడ జగజ్జనని మహాయోగేశ్వరి దేవిని పిచ్చినప్పుడు చెప్పినదే నాలుగేళ్ల తర్వాత ఇదే చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు అంటే అశ్వమేధ యజ్ఞము గురించి మాట్లాడు. అందుకని జంతువుల మనం అని చెప్పేది నేను. మరి అప్పుడు చేయకపోతే ఇప్పుడేం చేయాలి? మరి ఇప్పుడైనా ఫాస్ట్గా చేయండి. మరి అది ఎలా చేస్తారో నాకేం తెలుసు, నేనేం చెప్పమంటారు? అది కూడా మీరే చేయండి మాస్టరు. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. చాలా కోపంలో ఉన్నారు గురువులందరూ కూడా, ప్రకృతి అంతా కూడా. మీకు తెలియదు, వాళ్ళు కుపితులు అవుతే, దేవతలకి కోపం వస్తే గురువు రక్షించగలడు, గురువుకి కోపం వస్తే ఎవడు రక్షించగలడు అనేది ఎందుకు చెప్పబడిందో మీకు చాలా త్వరలో అర్థమవుతుంది. అర్థం అయిపోయిన తర్వాత మాత్రము ఎవడు ఏమీ చేయలేడు. అశ్వమేధ యజ్ఞము బ్యానర్స్ కావాలన్నాను, పోస్టర్స్ కావాలన్నాను. ఊళ్ళల్లో ప్రతి దేవాలయంలోనూ మీరు వెళ్ళి సామూహికంగా గాయత్రి గంటల గంటలు జపం చేయించేటటువంటి ఇందుకు కూర్చోలేరు మీరు. ఒకళ్ళు వెళ్ళిపోయి ఇంజనీరింగ్ సీట్ కావాలంటే పొద్దున్నే 7 గంటలకు వెళ్ళిపోయి పడిగాపులు కాస్తారే కౌన్సిలింగ్కి, ఓ దేవాలయానికి వెళ్ళిపోయి ఓ బ్యానర్ పట్టుకుని ఎందుకు మీరు గాయత్రి మంత్రం చెప్ప 3 గంటల పాటు అక్కడ చేయలేరు? ఎట్టా ఏం చేస్తారు మీరు గురువులకి? నాకేం అర్థం అవటం లేదు. కానీ వాళ్ళు అనుకుంటున్నదే, కావాలనుకుంటున్నది మాత్రం ఇదే. ఎవరు వింటారు, ఎలా వింటారు? రాబోయేటటువంటి 2-3 నెలలలో నాకు తెలిసినంత వరకు అసలు ప్రపంచ భవిష్యత్తే నిర్ణయింపబడిపోతుంది. మీ యొక్క భవిష్యత్తు మీ చేతలే నిర్ణయిస్తాయి, మీ మాటలు కాదు. మీరు ఏమి చేస్తారు నన్ను అడగండి. ఇంచేతంటే నేను చెప్పలేదు అని మాత్రం మీరు అనలేరు. చెప్పినవి ఇప్పుడైనా పూర్తి చేయండి. ఇన్కంప్లీట్ యాక్షన్ ఎప్పుడు ఒప్పుకోబడదు. పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పము నోటికి రావాలి అని చెప్పాను 4 ఏళ్ల కిందట. ఎంతమందికి వచ్చింది నోట్లోకి నాకు తెలియదు. వచ్చిందే సస్వరంగా వచ్చిందా నాకు తెలియదు. ఎందుకది అంత స్ట్రెస్ చేసేది? రాబోయేటటువంటి దైవ యుగములో అదే బేసిస్ అవుతుంది. అది రాకుండా ఇంకా రాదు. ఖచ్చితంగా అదే మార్గము అని 4 సంవత్సరాల కిందట చెప్పాను, ఇప్పుడు చెప్పాను, రాబోయే అనేక జన్మలలో కూడా నేను ఇదే నా వినేవాళ్ళకి చెప్తాను. ప్లాన్ వేసుకోండి. క్లీం బీజ సాధన అని నేను చెప్తున్నాను. నేను అశ్వమేధ యజ్ఞానికి ప్లాన్ వేసుకుంటూ సప్తఋషి ఆశ్రమం డెవలప్మెంట్ కి ప్లాన్ వేయాలి. మీరు ప్లాన్ వేయగలిగితే సప్తఋషి ఆశ్రమము మొత్తము ప్రపంచానికి మార్గదర్శకంగా మారుతుంది. ఈ సప్తఋషి ఆశ్రమం కాకపోతే ఇంకో సప్తఋషి ఆశ్రమం. సప్తఋషులు అంటే సూర్యుడి యొక్క 7 కిరణాలే మార్గదర్శకం అవుతాయి. అంచేత సప్తఋషి ఆశ్రమం అవుతే ఇక్కడ పెట్టిన మీరు నేను అవో మన సత్తా తెలుస్తూనే ఉందిగా. కానీ ఈ సత్తాని మీరు డెవలప్ చేసుకుంటే ఏ క్షణంలో అయినా మనిషి మారిపోతాడు. వాల్మీకి రత్నాకరుడుగా మారటానికి 1 సెకండ్ పట్టింది. తండ్రి ఒడిలో కూర్చుంటాను అని ఏడ్చేటటువంటి వ్యక్తుడు పోల్ స్టార్ గా మారటానికి 1 క్షణమే పట్టింది. ఈ 1 క్షణము ఊపిరి సలపకుండా మీరు ప్రణాళికాబద్ధముగా పనిచేయగలరా, అవగాహనాబద్ధముగా పనిచేయగలరా? అదొక్కటే అడిగేది గురువులు. నాకీ బాధలున్నాయి, ఆ బాధలున్నాయి మిలిటరీ వాడు అంటున్నాడా? మీ ఆఫీసులో మీరు అంటున్నారా? మీ కాలేజెస్ లో మీరు ఈ మాట అంటున్నారా? ఇక్కడ ఎందుకు ఆ మాటలు అంటారు మీరు? కానీ ఆ మాటలు అనే వాళ్ళకి కూడా నేను ఇక్కడ చెప్పాను, మీరు పోయి అక్కడ అడగండి, నేనేం వద్దన్నానా ఏంటి? అక్కడ 2 నౌకర్లను పెట్టి కూర్చున్నా నేను మీ కోరికలు తీర్చడానికి. నన్ను కూడా తీర్చమంటే ఎట్ట? అడుక్కోండి వాళ్ళని, నేనేం కాదనలే వాళ్ళని. కానీ ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడదలుచుకున్నప్పుడు మాత్రము దయచేసి ఈ ప్రణాళికను అర్థం చేసుకోండి. విస్తృతమైనటువంటి ప్రణాళిక. ఇంటి ఇంట్లో కూడా గాయత్రి మంత్ర అనుష్ఠాన పరంపర జరగాలి. నవరాత్రుల్లోనే కాదు, ఎప్పుడు మొదలెడితే అప్పుడు గంటల గాయత్రి మంత్ర జపం ప్రతి ఇంట్లోనూ జరగాలి, ప్రతి దేవాలయంలోనూ జరగాలి. ఎలా జరిపిస్తాం? కుర్రాడికి సీటు కావాలంటే ఎంతమందిని అడుగుతున్నారు మీరు? ఇంజనీరింగ్ లో సీటు కావాలంటే చూపించారా నేను ఒక్కొక్కళ్ళని? ఎన్ని చోట్లకి తిరుగుతారో మీరు, కాలికి చెప్పులు అరిగిపోయేటట్టు. కూతురికి పెళ్లి అవ్వాలంటే ఎన్ని చోట్ల తిరుగుతారు మీరు? ఎంత మందిని కాళ్ళ వేళ్ళ పడతారు? ఈ ప్రణాళికకి ఆ మాత్రం పడలేరా కాళ్ళ వేళ్ళ? ఎలా చేస్తారో, ఏమి చేస్తారో మాత్రము ఇది మీకు నాకు కూడా పరీక్షే. కానీ గురువుల యొక్క ప్రణాళిక అర్థం కాలేదు అని ఇప్పుడు మీరు అనలేరు. చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా మారాలి అంటే ఖచ్చితముగా ఇంటింటిలోకి కూడా గాయత్రి మంత్ర ప్రచారం తక్షణమే జరగాలి. ప్రతి దేవాలయములో కూడా గాయత్రి మంత్ర జపం జరగాలి. నిద్రపోతే కాదు, ఏంటా మంత్ర అసలు నిస్సారమైనటువంటి బతుకులు, ఉత్సాహహీనమైనటువంటి బతుకులు. ఏం చేసింది నేను, ఎక్కడి నుంచి తెచ్చింది చేత? ఆ ప్రణాళిక మీరు ఎలా చేయగలరు? ఇంటింటికి వెళ్ళాలని ఆ సంస్కార మహోత్సవం, 16 సంస్కారాలలో అంత్యష్టి సంస్కారాలు మనకు అక్కర్లేదు. ఆ చివరి మొదటి 2-3 సంస్కారాలు వదిలేసుకుని మిగతా సంస్కారాలు ఎలా జరిపించగలరు మీరు? ఎలా ప్రణాళిక వేస్తారు? ఇది ఎవడో ఒకడు వేస్తే వచ్చేవి కాదు. మీరు ఏమి చేయగలరు మీకంటే ఎక్కువ బాగా ఆవిడ చెప్పగలడు. మీరు కూర్చొని ప్రణాళిక వేసుకోవటానికి గంటలు గంటలు వేస్ట్ చేయకండి. ఎలా చేస్తారు, ఏమి చేస్తారు చూడండి. అది ఇది ఒక విధంగా నాకు తెలిసి మళ్ళీ మళ్ళీ ఇన్ని ఛాన్సులు రావు. వచ్చే ఏదో ఛాన్సులు, ఆ ఛాన్స్ కూడా గాలివాటంగా అశ్వమేధ యజ్ఞమే భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వీచిందది. కానీ వాతావరణం ఎంత క్షోభిస్తోందో మీకు తెలుస్తూనే ఉంది కదా, అన్ని రకాలైనటువంటి విషజ్వరాలు, మళ్ళీ అన్ని రకాలైనటువంటి అంటువ్యాధులు అన్నీ ప్రబులుతాయి. మనమే అంటించుకున్నాం ఇదంతా కూడా. మళ్ళీ ఆ గాయత్రి మంత్ర శక్తిని కనుక ఇంటింటికి మనం తీసుకెళ్ళగలిగితే, టీకాలు ఎలాగవుతాయి ఇంటింటికి వేయమని చెప్తున్నాము, అలాగే ఇంటింటికి దీన్ని మీరు తీసుకెళ్లాలి. అని విన్నంటే పోలియో డ్రాప్స్ వేసుకోమంటే, నాకు తెలుసు చాలా మంది కుటుంబాల్లో పోలియో డ్రాప్స్ వాళ్ళు వేయించుకోలేదు. చాలా కారణాలు చెప్తారు, వాళ్ళ తెలివి వాళ్ళది, అది రైటా తప్ప నాకు తెలియదు అది. అలాగే వాళ్ళు వేయించుకోకపోతే ప్రణాళిక ఆగిందా? పోలియో డ్రాప్స్ ప్రణాళిక ఆగలేదు కదా. మరి అట్లా ఎలా చేస్తారు మీరు, ఎలా ఆర్గనైజ్ చేస్తారు? 1-man ఆర్మీ, ఒక్కళ్ళు వెళ్ళిపోవచ్చు. చేతొస్తే దిగ్విజయ యాత్రకి శంకరాచార్య వారు ఒక్కడు బయలుదేరాడు. ఆయన నడుస్తూ ఉంటే తెలుసా ఆయనకున్నటువంటి రోగం ఏంటో? ఫిస్టులా. ఫిస్టులా ఉన్నవాడికి తెలుస్తుంది, భగందర్ అంటాం తెలుగులో. నడుస్తూ ఉంటే మంటెత్తిపోయేది ఆయనకి బాబు. ఇప్పుడులాగా ఏరోప్లేన్లు అవి ఏం లేవు ఆయనకి. ఎవరికో ఒకళ్ళకి పని చెప్తే మిగతా వాళ్ళు, మేము సీనియర్ శిష్యులం మేము, మాకు చెప్పకుండా వాడికి చెప్తాడా అంటే 3 రోజులు తిండి మానేశాడు ఆయన బాబు. మనలాంటి దద్దమ్మలు అందరూ శంకరాచార్య వారికి తెలియరు. శిష్యులందరూ ఒకేలాగుంటారు, గురువులందరూ ఒకేలాగుంటారు. అదొక పెద్ద ప్రూఫ్. మరి మీరు దిగ్విజయ యాత్రకి ఎలా బయలుదేరుతారు ఆంధ్రప్రదేశ్లో? ఏం చేయగలరు? నేను చెప్తున్నా మీకు ఏం చేయాలో. దీన్ని ఎలాగ మీరు అంటించగలరు దాన్ని ఆలోచించండి. ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రణాళికలు మాత్రం నాకు నచ్చటము లేదు. ఏ మాత్రము వేడి నాకు కనిపించటం లేదు. ఇన్న 2 ముగ్గురు వేడి మిస్యూజ్ చేస్తున్నారు మీరు. మీరు ఇనువుని అంటించలేకపోతే దాన్ని వదిలేయండి. ఇనువు ఇనువులాగే ఉంటుంది. మీరు మీ రూట్ మార్చండి, మీ దారి మార్చండి, ఇంకో చోటకి వెళ్ళిపోండి. ఎలా వేస్తారు, ఏమి చేస్తారో మాత్రము నాకు తెలీదు. కానీ ఈ క్లాసెస్ మాత్రము ఆధ్యాత్మికమైన, మీరు అనుకునేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి క్లాసెస్ కాదు, పరిపూర్ణమైనటువంటి గురువుకి సమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తులుగా మీరు ఎలా రూపు దాలుస్తారో అది చెప్పేటటువంటి క్లాసులు. కానీ అది కూడా మీరు వింటం లేదు. చెప్పింది చెప్పినట్టు జరగటం లేదు. మంత్రపుష్పము, పురుష సూక్తము, శ్రీ సూక్తము ప్రణాళికాబద్ధంగా క్లాసులు స్టార్ట్ అవ్వాలి అని ఒక రోజు నేను కూర్చోబెట్టి సాయంత్రానికి ఇచ్చేయండి అని చెప్తే మొదలెట్టినట్టున్నారు. అంతే, మళ్ళా అది గుంటగట్టి గంట వాయించేసి. దీన్ని ఏమి చేయాలి అనే దానికి నేను ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటానని మీకు తెలుసు. తీసుకుంటే అది నా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు అవుతాయి. దానివల్ల మీకేమీ లాభం ఉండదు. మీకు మాత్రము లాభం కావాలి అంటే చెప్పింది ఏ రోజు ఏమి చెప్పానో దాన్ని తక్షణము సాయంత్రం లోపల మీరు ఎంత అమలుపరచగలరు అన్నది అవగాహన చేసుకోండి. డూ ఆర్ డై, రెండో దారి లేదు. మీరు ఇది చేస్తారో మామూలు వ్యక్తులుగా జీవిస్తారు. మామూలు వ్యక్తులుగా జీవిస్తే మీరు ఇక్కడికి వచ్చి కూర్చోవలసినటువంటి అవసరము ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. మిమ్మల్ని నేను బతిమాలుకోవటం లేదు, అది మీరు అర్థం చేసుకోండి. మీరు వచ్చింది వినండి అని మాత్రం నేనే అడగటంలే, కానీ నేను ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అడుగుతోంది ఏంటంటే, నేను చెప్పింది మీరు ఆచరించకపోతే నా జోలికి ఇంకా రాకండి. మీరు మీరేం చేస్తారో అది మీ ఇష్టం, నేనే ప్రపంచం అందరికీ చెప్తున్నాను. నేను ఆచరణలో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నన్ను అడగండి, కానీ చెప్పింది ఎన్నిసార్లు చెప్పమంటారు మీకు? ఖచ్చితంగా ఇది మామూలు ఆధ్యాత్మికమైనటువంటి శిబిరం మాత్రం కాదు, ఇట్ ఈస్ ఎ మిలిటరీ క్యాంప్. మిలిటరీ క్యాంప్ లెవెల్లో మీరు జీవించినారు, మీకు ఇంత టైం ఎలా దొరుకుతుందో అన్నదే నాకు అర్థం కావటం లేదు. మీకు అసలు ఎంత ప్లస్ నా టైం వేస్ట్ చేస్తారు? దయచేసి నా జోలికి రాకండి, ఎవరు వస్తే తిడతా, నేను కరుస్తా కూడా. మీ బాధలు ఉన్నాయి మాస్టారు, అదిగో అక్కడ ఉన్నారు ఆ ఇద్దరు నౌకరులు, ఖచ్చితంగా వాళ్ళు నా నౌకరులే. కేవలము అశ్వమేధ యజ్ఞాన్ని నిజంగా మీ ప్రాణాలు అర్పించి మీరు చేయగలుగుతానంటే, ఈ పొద్దున్న చెప్పింది సాయంత్రానికి, సాయంత్రం చెప్పింది పొద్దున్నకి మీరు పూర్తి చేయగలిగితే నాకు చెప్పండి మీరు పూర్తి చేశాను. లేకపోతే ఎప్పుడు పూర్తి చేస్తే, ఏ జన్మలో పూర్తి చేస్తే ఆ జన్మలో నాకు చెప్పండి, ప్రతి జన్మలోనూ నేను మీకు దొరుకుతాను, మీ పక్కనే ఉంటాను, అందులో డౌట్ ఏం లేదు, ఉండేది మీ పక్కనే నేను. కానీ కండిషన్ ఏంటంటే, మీరు ఏ జన్మలో ఆ పని చేస్తారో నాకు తెలియదు అది, కానీ ఈ జన్మలో ఈ శరీరంతో నేనున్నప్పుడు నాతో పాటు మీరు పని చేయదలుచుకుంటే మిలిటరీ లెవెల్లో పనిచేయండి. పొద్దున్న చెప్పింది సాయంత్రానికి పూజ చేయండి. ఏం చెప్పాను ఇప్పుడు నేను, అర్థమైంది కదా? పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పము నాకు టేపుడుగా కావాలి. ఇక్కడ మీరు ఆ పూజ మీ స్వరంతో చేస్తే ప్రపంచాన్ని శాసిస్తారు, అందులో డౌట్ లేదు. అందులో మీరుంటారా ఉండరా, నేనుంటానా ఉండరా, మనం ఉంటా ఉండవా నాకు తెలియదు. భవిష్యత్తు గ్యారంటీ విధానం ఇదే. ఇది ఏం చేయగలరు, ఎలా చేయగలరు, టైం మాత్రం వేస్ట్ చేయకండి. మీ బాధ ఆచరణలో చూపించండి నాకు. నేను చాలా బాధపడిపోయా మాస్టర్, మీకు ఏం తెలుసు నేను ఎంత బాధపడిపోతున్నా అని మొసలి కన్నీళ్లు మాత్రం ఆ కంప్యూటరైజ్ చేయించేదో నాకు చూపిస్తూ ఉండండి. ఇంకోటి కూడా నేను చెప్పాను, రాత్రి పొగలు నేను మీకు దొరుకుతాను, కానీ మీకోసం దొరకను నేను. మీరు ఈ పనులు చేస్తే నన్ను పిలవండి, కేవలము నన్ను ఉత్తినే కలుసుకోవటానికి మాత్రం వద్దు. నేనంత గొప్పవాణ్ణి కాదు, అంత అందగాణ్ణి కాదు, అంత శక్తివంతుణ్ణి కాదు. ఎవరిని నాకు మీరు పరిచయం చేయించొద్దు. నన్ను డిస్కస్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. నేను చాలాసార్లు చెప్పాను అది మా కాలేజీలో, మా ప్రిన్సిపాల్కి చెప్పేవాడిని, ఇదివరకు ఉన్నటువంటి ప్రిన్సిపాల్కి, మా లెక్చరర్స్కి చెప్పేవాడిని, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మీ మెక్టింగ్కి రాను. మీరేం కదా ఏం చేయాలి, ఏముంది డిస్కస్ చేయడానికి? మీరు ఏమి చేయగలరు అది ఆలోచించుకోండి, నేను చెప్పేది అది. మీకు గాభరా పడిపోయి ఎక్కడికి పరిగెట్టకండి. మీరు మీరు ఎక్కడున్నారో అక్కడే మీరు చాలా చేయగలరు. ఉన్నాయి కంప్యూటర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడున్నటువంటి కంప్యూటర్స్ మీద నేను చాలా నిరాశగా ఉన్నది. సరుకు రావటం లేదు, దాన్ని ఎలా మార్చాలో నాకు తెలీదు. ఇవాళ రేపట్లో ఖచ్చితంగా దాన్ని మారుస్తాను. కానీ మీరు చేస్తున్నది ఇంకోటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇప్పుడు మేము నేర్చుకుని చేస్తాము అనేటటువంటి వాళ్ళని రానివ్వకండి అక్కడికి. ఎవరికి నేర్పి చేసుకునే టైం లేదు. ఇప్పుడు వచ్చింది ఏదో మీ అంతటి మీరు కష్టపడి చేసుకోగలిగితే మీరు చేసుకోండి, మీకు వచ్చినంత. లేదా వచ్చిన ఎక్స్పర్ట్స్ ని పిలిపించుకోండి, వాళ్ళ చేత మీకు కావాల్సిన పని చేయించుకోండి. వాళ్ళకి అప్పచెప్పకండి, వాళ్ళకేం రాదు. వాళ్ళకి ఈ మార్పు అర్థమవుతుంది కదా? కానీ దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ నేర్చుకునేవాళ్ళు అక్కడ జారకండి, నేర్చుకునేవాళ్ళు అక్కడ జారకండి. అంటే నేర్చుకునే వాటి టైం లేదు ఇప్పుడు. ఇంకా మరి వాటిని ఏం చేయాలి ఆలోచించండి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోండి. క్లీన్ బీజ్ సాధన యొక్క చివరి రోజు ఇది. హౌ టు యూటిలైజ్ టైం గురించి చెప్పాను ఇదంతా నేను. కాలాన్ని ఉపయోగించుకోండి. మంచినీళ్లు తాగటానికి, తిండి తినటానికి కూడా మీకు టైం ఉండకూడదు. ఈ పనులు ఏమీ చేయలేనటువంటి వాళ్ళు, ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి ఆహారం తీసుకొచ్చి వాళ్ళ నోట్లో మీరు పెట్టగలిగితే అది చాలా పెద్ద సేవ. ఏమీ చేయలేరు మీరు, ఇట్ డజంట్ మ్యాటర్. ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళని పని చేసుకొనిస్తూ వాళ్ళని అటు ఇటు తిప్పకుండా వాళ్ళ దగ్గరికి మీరు ఆహారం ఇచ్చినా అది పెద్ద హెల్ప్. అది ఆలోచించుకోండి. పాట పెట్టమ్మా.
ज्योतिषों को फिर झकझोर जगाने।